హరే కృష్ణ. సో అందరికి భగవద్గీత క్లాస్ స్వాగతం. సో మనం పోయిన క్లాస్లో 11వ అధ్యాయం 32 నుంచి 34 శ్లోకం వరకు చూసుకున్నాము, ఒక సెక్షన్ లాగా. సో ఈ క్లాస్ నుంచి మనం 35వ శ్లోకం నుంచి, సో మన ఉద్దేశం 46 దాకా అవ్వాలని కానీ చూస్తాం, ఎంతవరకు మనకి అవకాశం ఉంటే అంతవరకు చేద్దాము. సో 32 34లో మనం చూసినట్లయితే కనుక మామూలుగా ఆయన కాలరూపాన్ని చూపించాడు. అంతకు ముందు సెక్షన్లో తన కాలరూపాలను వివరణ ఇచ్చాడు, ఏ విధంగా తనకి అనేక దంతాలు, అనేక ముఖములు, అనేక దంతాలు, ఆ దంతాల నుంచి ఏ విధంగా అయితే అగ్నిజ్వాలలు ఎలా వస్తున్నాయి. సో దాంట్లోకి పాండవుల వైపున కొంతమంది, అలాగే కౌరవుల వైపున్న వాళ్ళు ఏ విధంగా ఆయన నోట్లోకి ప్రవేశిస్తున్నారు, కొంతమంది ఆ దంతాల నడుమున ఇరుక్కొని వాళ్ళు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉండడం, ఇవన్నీ కూడా అర్జునుడు చూసే అసలు నువ్వు ఎవరివి అని అడిగాడు అనమాట. అసలు నీ కార్యాలు ఏంటి అని అడిగాడు. సో దానికి సమాధానంగా మనకి 32 నుంచి 34 వరకు ఇక్కడ ఈ సెక్షన్ మనం చూసామన్నమాట. సో కృష్ణుడు సమాధానం ఏం చెప్పాడు, నేను కాలాన్ని నువ్వు నా పనిముట్టువు కమ్ము, నా పరికరాన్ని కమ్మని చెప్పి ఆయన అడుగుతాడు అనమాట. 32వ శ్లోకంలో భగవంతుడు పలికాడు, లోకముల మహావినాశకారి అయిన కాలమును నేను జనులందరినీ నశింపజేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. నీవు తప్ప ఇరువైపుల ఇక్కడ ఉన్నట్టి సైనికులందరూ కూడా చంపబడతారు. కాబట్టి నీవు తప్ప అంటే పాండవులు ఇంకొంతమంది మినహాయిస్తే చాలా మంది వరకు వాళ్ళందరూ కూడా నాశనం చేయడానికి వచ్చినటువంటి కాలాన్ని అని చెప్పాడు అనమాట. సో మనం వివరంగా చెప్పుకున్నాం. అలాగే 33లో, అందుకే లేచి యుద్ధ సన్నద్ధుడవై కీర్తిని గడించు, నీ శత్రువులను జయించి సమృద్ధవంతమైన రాజ్యమును అనుభవించు. నా ఏర్పాటు చే వారు ఇదివరకే మరణించారు. ఓ సవ్యసాచి, యుద్ధంలో నీవు కేవలము పనిముట్టువు కావలసింది. సో యుద్ధానికి నువ్వు ఇంకా నువ్వు సందేహపడాల్సిన అవసరం లేదు. నీవు అంటే మీరు విజయం సాధిస్తారా జయిస్తారా అనేది అట అయినా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ యుద్ధానికి సరే, నువ్వు ఇంకా నీ కీర్తి మాత్రం నీకు రెడీగా ఉంది. ఇంకా ఎవరు యుద్ధాన్ని సమర్థవంతంగా ఎవరు పోరాడారు అంటే ఫస్ట్ నీ పేరే వస్తుంది అక్కడ. కాబట్టి జస్ట్ యుద్ధానికి నువ్వు సన్నద్ధమై నువ్వు కీర్తిని గడించంతే, రాజ్యాన్ని అనుభవించు కావాల్సినంత. కాబట్టి వాళ్ళు ఇదివరకు వాళ్ళు మరణించేశారు, వాళ్ళు మరణించేసేశారు. ఇది ఇప్పుడు మనం కాలంలో మనం చూడబోతాం, అంతే, భవిష్యత్తులో చూడబోతాం. కానీ దాన్ని ఆల్రెడీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేశాడు కృష్ణుడు. అది ఆల్రెడీ ఆ పని ఆయన పరిపూర్ణం చేసేసాడు, ఆయన కంప్లీట్ చేసేశాడు ఆ పనిని. అయితే ఇప్పుడు మన కాలంలో ఇప్పుడు చూడబోతాం, భవిష్యత్తులో చూడబోతాం. భవిష్యత్తు చూడబోయేదాన్ని కృష్ణుడు ఆల్రెడీ ఆయన చేసి చూపించేశాడు అనమాట. కాబట్టి నువ్వు జస్ట్ పనిముట్టు కమ్ము అంటే ఏంటి, నువ్వు ఇంకేం ఆలోచించొద్దు, ఇంక ఎటువంటి నీ అభిప్రాయాలని పక్కన పెట్టేసి చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చేసుకొని వెళ్ళిపో, నీకు ఎటువంటి ఇబ్బంది రాదు, నీకు కీర్తి వస్తుంది. కాబట్టి నువ్వు వచ్చేసి అనవసరంగా నాకు పాపం వస్తుందేమో, లేకపోతే నాకు ఎటువంటి సంతోషం ఇక్కడ ఎక్కడ ఉంది, నా వల్ల సమస్త ఆచారాలు అదే కుటుంబ వ్యవస్థలన్నీ కూడా నాశనమైపోతాయేమో. సో ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తున్నాను అనమాట. అంటే 34లోకి వచ్చేసరికి, ఎస్, ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులు ఇది వరకే నాచే నశింపజేయబడ్డారు. అందుకే వారిని వధించు, కలత చెందకు, కేవలం యుద్ధము చెయ్యి. యుద్ధంలో నీ శత్రువులను నీవు జయిస్తావు. కేవలం నువ్వు నీ యుద్ధాన్ని నువ్వు చేయమంటున్నాడు. అంటే వాళ్ళు ఎప్పుడో నశింపజేయబడ్డారు అని చెప్పి చెప్పడం జరిగింది. అది పోయిన వారం మనం చూసుకున్నాము. సో ఈరోజు 35 నుంచి 36 సెక్షన్లోకి వచ్చాము. దీనిలో ముఖ్యంగా అర్జునుడి యొక్క ప్రార్థనలు. సో ఇవన్నీ ఇప్పుడైతే ఆయన నేను కాలాన్ని నేను వినాశం చేయడానికి ఇదే నా కార్యం అంతా వచ్చానని ఆయన ఎప్పుడైతే చెప్పాడో, ఇప్పుడు ఆ రూపాన్ని చూస్తూ ఆ రూపాన్ని ఆయన వర్ణించడం ప్రారంభించాడు అనమాట. ముఖ్యంగా ఆ రూపానికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వర్ణించడం పోయిన సెక్షన్లో జరిగిపోయింది, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అనమాట. తాను అయ్యా ఎంతవరకు తను భయపడ్డాడు, తన భయాన్ని తొలగించమని చెప్పి, ఒకవేళ ఆయన ఏదైనా పొరపాట్లు చేస్తుంటే గతంలో నేను అవమానించి ఉంటే నీకు క్షమించమని చెప్పి అని పలు విధాలుగా ఈ విధంగా ప్రార్థన ఉంటాయన్నమాట. ఇప్పుడు చూస్తాం 35. సో 35 శ్లోకం కొద్దితే, సంజయ ఉవాచ ఏత శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమాన కిరీటి నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం బీత బీత ప్రణమ్య. భావంలోకి వెళ్తే సంజయుడు ధృతరాష్ట్రునితో పలికాడు, రాజా భగవంతుని ఈ మాటలను వినిన తర్వాత అర్జునుడు వణుకుతూ పదే పదే చేతులు జోడ్చి నమస్కరించాడు. గద్గద కంఠంతో అతడు భీతితో కృష్ణుడితో ఇలా పలికాడు. సో సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తూ ఉన్నాడు, ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఏం చూడలేకపోతున్నాడు అక్కడ. కానీ కృష్ణుడు అర్జునుడి యొక్క భావాల్ని ముఖ కవళికలో వచ్చేటువంటి మార్పులను చూసుకుంటూ సంజయుడు అక్కడ వర్ణిస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడికి. కాబట్టి తను ఎట్లయితే వణుకుతూ ఉన్నాడో పదే పదే చేతులను జోడిస్తూ నమస్కరిస్తూ ఉన్నాడు. సో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు, గద్గద స్వరం మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఎక్కడో భయంతో సరిగ్గా పలకలేకపోతున్నాడు అనమాట. సో ఇవన్నీ గమనించినటువంటి సంజయుడు ధృతరాష్ట్రుడితో పలుకుతున్నాడు అనమాట. సో భాష్యంలోకి వెళ్తే, కృష్ణుడి వచనములు వినిన అర్జునుడు ఆ రూపాన్ని చేతులు జోడించి భయానికి వణుకుతూ పదే పదే నమస్కరిస్తూ తడబడుతూ మాట్లాడడానికి ప్రయత్నించాడు. సో ఆ రూపానికి ఏం చేస్తున్నాడు, చేతులు జోడిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ తను మర్చిపోయాడు అనమాట, తను కృష్ణుడనే మర్చిపోయాడు అసలు. అంటే అంత భయంకర రూపం తీసుకోవడానికి, ఇంత సుందరమైనటువంటి ఇంత మధురమైనటువంటి కృష్ణుడి యొక్క రూపాన్ని ఇంతకుముందు చూసిన వ్యక్తి ఒక్కసారిగా తన కళ్ళ ముందర చాలా భీకరంగా భయంకరంగా తను తను ఈ విశ్వాన్ని మొత్తాన్ని కూడా ఆయన వ్యాపించి ఉంటే అసలు ఆ కృష్ణుడైనా ఈ కృష్ణుడో లేకపోతే ఈ ఆ రూపాన్ని చూసిన తర్వాత తను ఇంకేమాత్రం తాను ఆ రూపాన్ని చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఇంకా చాలు, ఇంక నేను తట్టుకోలేను అనే స్థితికి వచ్చేసున్నాడు అనమాట. ఇప్పుడు నా వల్ల కాదు అనేటట్టుగా ఆయన ఇంకా దయచేసి ఇంక నీ సాధారణ రూపానికి వచ్చేసేయి అది ప్రార్థించడానికి ఆయన ప్రయత్నిస్తాడు అనమాట. ఇప్పుడు 36 శ్లోకం, అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతి అనురజ్యతే చ రాక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగః. స్వభావంలోకి వెళ్తే అర్జునుడు పలికాడు, ఓ ఋషికేశ నీ నామమును విని జగత్తు ఆనందభరితమవుతున్నది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ నీ పట్ల అనురక్తులైతున్నారు. సిద్ధగణము నీకు గౌరవంతో నమస్కరిస్తున్న రాక్షసులు భయంతో అటు ఇటు పరిగెడుతున్నారు. ఇదంతా యుక్తంగానే జరుగుతున్నది. చూస్తే ఈ భావనలో కానీ చూస్తే కొంతమంది ఎందుకో నిన్ను చూసి ఆనందపడుతున్నారు, కానీ కొంతమంది మాత్రం నిన్ను చూసి భయపడుతున్నారు అన్నమాట. సో భగవంతుడి యొక్క రూపం భక్తులకి ఆనందకరంగా ఉంటుంది. భగవంతుడు ఏ రూపంలో వచ్చినా సరే ఆనందపడుతున్నారు, కానీ రాక్షసులకి అదే రూపం రాక్షసులకి ఏమో భయం తెప్పిస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ యాక్చువల్గా ఆ విశ్వరూపం చూపించినప్పుడు దేవతలు కూడా భయపడుతున్నారు, కానీ కృష్ణుడి యొక్క మధురమైనటువంటి లేదా సుందరమైనటువంటి రూపాన్ని చూసినప్పుడు అది ఎంత మనోహరంగా ఉన్నప్పటికీ కూడా దేవతలకేమో ఆనందం ఇస్తుంది, రాక్షసులకేమో అంత అంత సుందరంగా ఉన్నా కూడా వాళ్ళకి భయం వేస్తుంటుంది అన్నమాట. కాబట్టి భగవంతుడి యొక్క రూపం సాధారణంగా మనం గమనిస్తే ఇప్పుడు యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో విశ్వరూపం చూసి భయపడుతున్నారే కానీ కానీ లోపల ఇది భగవంతుడి రూపమే కదా అనేటువంటి భావన ఉంది. కాబట్టి ఇది కృష్ణుడే కదా ఈ విధంగా వ్యాపించడం అది చూసి అది అవగాహనలో ఉంది కాబట్టి వాళ్ళు రాక్షసులు భయపడినంతగా భయపడ్డది. ఇక్కడ పైగా జనరల్గా ఆయన హృషికేశుడు జనరల్గా ఇంకా ఆయన ఏంటి అయినా నామం జనరల్గా అందరికీ ఆనందాన్ని ఇస్తుంది, కానీ అదే నామము రాక్షసులకేమో భయం వేస్తుంది. మనం చూసాం, మనం గమనిస్తాం, మనం మన కంసుడిని చూసినా సరే, లేకపోతే మన హిరణ్యకశిపుని చూసినా సరే, వాళ్ళ గురించి మనం వింటే మన అర్థమైంది. ఎక్కడైనా సరే వాళ్ళకి హరి 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 అని వినంగానే వాళ్ళకి ఎక్కడ లేనంత భయము, కోపము, అంత ఆక్రోషం అన్నీ ఒక్కసారిగా వచ్చేస్తాయి అన్నమాట. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు అన్నమాట. అదే ప్రహ్లాదుడు నరసింహస్వామి వేషం వేసుకున్నా కూడా, నరసింహస్వామిగా వచ్చినప్పుడు, కృష్ణుడు నరసింహస్వామిగా వచ్చినప్పుడు దేవత సైతం భయపడ్డారు ఆయన ఆవేశం చూసి, కానీ ప్రహ్లాదుడు భయపడలేదు. అంటే ఆ రూపం చూసినప్పుడు దేవతలు ఎందుకు భయపడుతున్నారు, మరి ప్రహ్లాదుడు ఎందుకు భయపడడం లేదు అంటే, శుద్ధ భక్తుడు భయపడ్డు. భగవంతుడి యొక్క అనేక లీలలో ఇది ఒక లీలగా భావించి దాన్ని కూడా తాను ఆ లీల కూడా తను ఆస్వాదిస్తాడు అనమాట. అయితే ఇక్కడ దేవతలు వచ్చే శుద్ధ భక్తులు కాదు కదా, ఇంకా వాళ్ళు ప్రధాన భూత భక్తులు అయి ఉండొచ్చు, భక్తులు వాళ్ళు శుద్ధ భక్తులు కాదు కాబట్టి ఎక్కడో దాని వల్ల కొంచెం భయం ఉంటుంది, ఎందుకంటే ఆ గౌరవాన్ని మెయింటైన్ చేస్తారు. కానీ శుద్ధ భక్తులు భగవంతుడిని తండ్రిగాను స్నేహితుడిగాను ఆ ప్రేమ ఆ భయాన్ని కప్పేసి ఆయన ఏ రూపాన్ని తీసుకున్నా సరే భక్తులకి అది ఆనందదాయకంగా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది, ఒక రక్షణగా కనపడతాడు అనమాట భగవంతుడు. కానీ రాక్షసులకి అది ఎంత అద్భుతమైన రూపమైనా సరే, ఎంత అందంగా ఉన్నా సరే, సుందరంగా ఉన్నా సరే, రాక్షసులు మనం ఎప్పుడు భయపడుతూనే ఉంటారు అనమాట. కాబట్టి మన భాషలోకి వెళ్తే ఆ విశ్వరూపం కొందరికి ఆహ్లాదకరంగా మరికొందరికి క్రూరంగానూ ఉన్నది. అది వెంటనే గ్రహించిన అర్జునుడు ఈ సత్యాన్ని వర్ణిస్తూ భగవంతుని స్తుతించడం ప్రారంభించాడు. వాస్తవానికి ఆ రూపాన్ని వర్ణిస్తూ కొంతమందికి అది ఆనందాన్ని ఇస్తుంది, కొంతమందికి ఏమో అది భయాన్ని తెప్పించుకొస్తుంది అని చెప్పేసి ఆయన స్తుతించడం ప్రారంభించాడు అనమాట. సో ఋషికేశ అంటే భక్తుల ఇంద్రియాలను నీ వైపు ప్రేరేపిస్తావు, మరియు అభక్తులను నీకు దూరంగా వెళ్లేలాగా ప్రేరేపిస్తావు. సో ఋషికేశ అంటే మన తెలిసింది ఇంద్రియాలని కంట్రోల్ తీసుకువచ్చేవాడు. సో భక్తులనేమో తన వద్దకు తీసుకువస్తున్నాడు, రాక్షసులనేమో లేదా నమ్మకం లేని వాళ్ళు అభక్తులనేమో దూరంగా వెళ్ళేలాగా ప్రేరేపిస్తున్నాడు. సో ఇక్కడ మన ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ప్రేరేపించడం అనే పాయింట్ ఉంది. యాక్చువల్గా రైట్ పదం కాదు, ఆయన ప్రేరేపించడం అన్నమాట. వాళ్ళ హృదయంలో ఉండేటువంటి స్వభావాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా భగవంతుని కోరుకుంటున్నారో దాన్ని బట్టి ఆయన ప్రేరేపిస్తాడు. బట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మొదటి అడుగు వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో దాన్ని బట్టి ప్రేరేపిస్తాడు. వాళ్ళది లేకుండా వాళ్ళొంచి ఆ భావం ఉత్పన్నం కాకుండా మాత్రం ఈయన ప్రేరేపించే అవకాశం లేదన్నమాట. కాబట్టి భక్తులకి భగవంతు పట్ల అనుకూలమైనటువంటి భావం ఉంది కాబట్టి వాళ్ళని తన వద్దకు తీసుకొచ్చేలాగా ప్రేరేపిస్తాడు. అలాగే రాక్షసులకి ఎప్పుడు కూడా భగవంతుని అవమానించేటువంటి అంటే ప్రతికూలంగా వాళ్ళు వ్యవహరిస్తారు కాబట్టి, సో వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఓకే మీకు అలాగా మీరు అలా ఉండాలనుకున్నారు కాబట్టి వాళ్ళని అలా ప్రేరేపిస్తాడు అనమాట. దూరంగా వెళ్ళేలాగా వాళ్ళు దూరం అయ్యేలాగే ప్రేరేపిస్తాడు, ఎందుకంటే మన స్వతంత్రాన్ని ఆయన ఖచ్చితంగా గౌరవిస్తాడు అనమాట. మనం ఏ విధంగా మనం భగవంతుడి వద్దకు వెళ్ళాలనుకుంటున్నాం అటువంటి ప్రేరణను భగవంతుడు మనకి అందజేస్తాడు. సో జగత్తు మొత్తం నిన్ను సంకీర్తనతో కీర్తిస్తూ ఎంతో ఆనందంగా నీ వైపు ఆకర్షింపబడతారు, సాధారణంగా భక్తులు ఆకర్షింపబడతారు. దేవతాగణములు అంటే సిద్ధగణములు, కిన్నెరలు, గంధర్వులు మొదలగు వారు ఆహ్లాదంతో నీకు ఆకర్షితులవుతారు. మరియు కానీ రాక్షస గణాలు, పిశాచాలు, అసురులు, దానవులు వీళ్ళందరూ కూడా భయపడుతూ పారిపోతున్నారు. సో ఈ ప్రకృతిలో నీకు దేవతలు అనుకూలంగాను మరియు రాక్షసులు ప్రతికూలంగాను ఉంటారు. సో మొత్తానికి భగవంతు లీల అందరికీ మేలు కలిగించేవే. సో అందరికీ మేలు కలిగిస్తుంది, ఎందుకంటే రాక్షసులు కూడా భయంలో కూడా ఆయన తలుచుకుంటున్నారు కాబట్టి. సో భయంలో కూడా ఆయన తలుచుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో ఒక దగ్గర ఎక్కడో దగ్గర వాళ్ళు కూడా మోక్షానికి అర్హులవుతారు. కాకపోతే అది బ్రహ్మజ్యోతి వైపు ఆకర్షిస్తుంది కానీ తన తన యొక్క పర్సనల్గా అంటే తన లోకానికి తీసుకునేలాగా అది ఉపయోగపడదు అనమాట. కాబట్టి మొత్తానికి భగవన్ లీలలు అందరికీ మేలు కలిగిస్తాయి, రాక్షసులకి మేలు కలిగిస్తున్నాయి. ఎందుకంటే మనం గమనిస్తాం, మనం చెప్పుకుంటాం ఈ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా మోక్షం కలిగింది అంటారు, ఎందుకంటే వాళ్ళందరూ కృష్ణుని చూస్తూ కృష్ణుడు సమక్షంలో చనిపోయారు కాబట్టి. సో వాళ్ళందరూ కూడా మోక్షానికి వెళ్ళారు అని చెప్పేసి మనం వినడం జరుగుతూ ఉంది. కాబట్టి భగవంతుడి యొక్క లీలలు అది రాక్షసులకు కావచ్చు లేకపోతే భక్తులకు కావచ్చు, అందరికీ మేలే జరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనకు ఇతర గ్రహాల నుండి అందరూ వీక్షిస్తున్నారు, సారీ అందరూ వసిస్తున్నారు అని కూడా మనకి అర్థమైంది. ఎస్, దీన్ని బట్టి అంటే సిద్ధగణులు, గంధర్వులు, కింపురుషులు వీళ్ళందరూ కూడా వేరే వేరే లోకాల నుంచి, వేరే వేరే లోకాల నుంచి వాళ్ళు ఈ విశ్వరూపాన్ని చూస్తున్నారు వాళ్ళు. అంటే అర్థమేంటి, అర్థం మనకి ఏం అర్థమైంది దీనివల్ల, అంటే వేరే గ్రహాలు కూడా ఉన్నాయి, ఆ గ్రహాల్లో సిద్ధులు ఉన్నారు కొంతమంది, సిద్ధగణులు ఉన్నారు, కింపురుషులు ఒక వేరే లోకాల్లో ఉన్నారు, అట్లా దేవతా గణాలు వాళ్ళు వేరే వేరే లోకాల్లో ఉన్నారు. అంటే వేరే వేరే లోకాలు ఉన్నాయని మనకు అర్థమైపోయింది ఇప్పుడు. కేవలం భూమి లేదా ఈ 9 గ్రహాలే కాదు, అనేక గ్రహాలు ఉన్నాయని కూడా మనకు అర్థమైపోయింది అన్నమాట ఈ శ్లోకంతో. ఇప్పుడు మనం 37 శ్లోకంలో కస్మాచ్చతేన నరమేన్మహాత్మాన్ గరీయసే బ్రాహ్మణోప్యాధికత్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్పరం జత్. భావము, ఓ మహాత్మా, బ్రహ్మకన్నను గొప్పవాడా, నీవే ఆది సృష్టికర్తవు, అటువంటప్పుడు వారెందుకు నీకు నమస్కరించరు? ఓ అనంతుడా, దేవదేవా, జగన్నివాస, నీవు అజేయమైన మూలానివి, సర్వకారణకారుడివి, ఈ భౌతిక సృష్టికి అతీతమైన వాడివి. అర్జునుడు స్తుతించడం ప్రారంభించాడు, ప్రార్థనలు విన్నవించడం ముందు భగవంతుని స్తుతిస్తున్నాడు అనమాట. సో బ్రహ్మకర్ణను గొప్పవాడా, ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన నుంచి బ్రహ్మ వచ్చాడు కాబట్టి. నీవే ఆది సృష్టికర్తవు, సో బ్రహ్మకు ముందు కూడా ఈ అన్నిటిని కూడా ప్రధాన మహత్తత్వ, తర్వాత అనేక లోకాలు, సో ఇవన్నీ కూడా ముందుగానే ఆయన రెడీ చేసి పెట్టాడు. కాబట్టి నువ్వు ఇంత గొప్పవాడిగా, నువ్వు ఆది సృష్టికర్తవు కాబట్టి, అందుకనే ఎందుకు వారందరూ నీకు నమస్కరించరు, నమస్కరించుకుని ఎందుకు ఉంటారు వాళ్ళంతా, నీకు ఖచ్చితంగా వాళ్ళు నమస్కరించాల్సిందే. అది ఇక్కడ ఉద్దేశం అనమాట, అది దాని అర్థం ఇది అనమాట ఇక్కడ. అలాంటప్పుడు వారు ఎందుకు నీకు నమస్కరించరు, నువ్వు ఇంత ఇంత గొప్పవాడిగా, బ్రహ్మ కంటే మూలానికి నువ్వు కాబట్టి, సృష్టికి మొత్తానికి నువ్వు ఆదివి కాబట్టి, కాబట్టి వాళ్ళందరూ కూడా నీ సృష్టి మీద వాళ్ళు ఆధారపడ్డారు కాబట్టి, లేదా నీ సృష్టిలో వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి, కాబట్టి వాళ్ళు ఎందుకు నమస్కరించరు, ఖచ్చితంగా అందుకే వాళ్ళందరూ నిన్ను నమస్కరిస్తున్నారు. సో నువ్వు మూలానివి, సర్వకారణ కారణుడివి, భౌతిక సృష్టికి అతీతమైన వాడివి. సో భౌతిక సృష్టిలో భాగం ఆయన కాదు, భౌతిక సృష్టిలో భాగం అయ్యడానికి ఈ శక్తి ఉండదు, అతీతమైన వాడు కాబట్టే భౌతిక సృష్టిని సృష్టించేటువంటి అవకాశం ఆయనకు ఉంది కాబట్టి ఆయన భౌతిక సృష్టికి అతీతమైన వాడు. సో ఒక సందర్భంలో మనం కానీ గమనిస్తే కనుక ఇక్కడ, అది ఎలాగా సృష్టికి ముందర భగవంతుడు ఉన్నాడు, సృష్టి జరిగేటప్పుడు భగవంతుడు ఉన్నాడు, సృష్టి రేపు లయమైన తర్వాత కూడా భగవంతుడు ఉన్నాడు. దీన్ని నిజంగా నాకు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎలా ఊహించాలి మనం దీన్ని, ఎలా దీన్ని మనం అర్థం చేసుకోవాలి అని ఒకసారి సాధారణంగా మనకు ఈ ఆలోచన రావచ్చు. మీరు ఒక సాలిడ్ పురుగుని తీసుకోండి, ఆ సాలిడ్ పురుగుని తీసుకున్నప్పుడు ఆ సాలిడ్ పురుగు నుంచే ఓకేనా సాలిడ్ వస్తుంది, దానిలోంచి వచ్చిన అది మొత్తాన్ని అల్లుతుంది, మొత్తాన్ని అల్లిన తర్వాత అది దాని సృష్టి. ఓకే, దాని సృష్టి అది, దానికి ఉన్న సైజుకి అది ఒక సృష్టిని సృష్టించింది. ఎలా సృష్టించింది, తనలో ఉన్న వచ్చినటువంటి పదార్థంతోనే తను సృష్టించింది. సృష్టించినప్పుడు కూడా ఆ సాలిడ్ అలాగే ఉనింది. సో తర్వాత ఆ సాలిడ్లో ఏమొచ్చినాయి, కొన్ని కొన్ని పురుగులు పోయి దానికి వెళ్ళి అతుక్కున్నాయి, లేదా దాంట్లో ఇరుక్కున్నాయి, తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సరే దాంట్లో పదే 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 దాంట్లోనే అవి పూర్తిగా చుట్టుముట్టేసి అది అలాగే చచ్చిపోతుంది. తర్వాత సాలిడ్ వచ్చి దాన్ని తింటుంది. వన్స్ అదంతా అయిపోయిన తర్వాత, కాగిన తర్వాత మళ్ళీ ఆ మొత్తం సాలిడ్ని పురుగు మళ్ళీ నోట్లో తీసుకెళ్ళిపోతుంది. పురుగు, సాలిడ్ పురుగు మళ్ళీ నోట్లో తీసుకెళ్ళిపోతుంది. అంటే ఆ సాలిడ్కి ముందర ఆ పురుగు నింది, తర్వాత సృష్టి జరిగిన తర్వాత సృష్టి సృష్టి ఉన్నప్పటికీ కూడా సృష్టికి తనీగా సెపరేట్గా అది ఉండింది. అలాగే వన్స్ దానికి కావాల్సిన ఆహారం దొరికిన తర్వాత మళ్ళీ మొత్తాన్ని ఆ సాలిడ్ మొత్తాన్ని కూడా ఆ పురుగు మళ్ళీ ఏం చేసింది తీసేసుకునేది. మరి ఒక పురుగుకి ఇది జరుగుతున్నప్పుడు దానికి ఈ సామర్థ్యం ఉన్నప్పుడు మరి దేవాదేవుడికి ఎందుకు ఉండకూడదు? ఒక పురుగుకి ఈ అవకాశం ఉన్నప్పుడు తను ఉంటూ తనలో నుంచి సృష్టి స్టార్ట్ అయింది, ఆ సృష్టిని ఉన్నప్పుడు బాగా జరిగిన తర్వాత కూడా అది అలాగే ఉంది, తర్వాత మొత్తాన్ని కూడా తనలోకి తీసుకునేసింది. ఇదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇది మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఏమీ పెద్ద ఇక్కడ పెద్ద జ్ఞానం కూడా అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. భగవంతుడి అనుగ్రహం లేని వాళ్ళకి ఎంత పీహెచ్డీలు చేసినా, ఎంత పెద్ద శాస్త్రాన్ని రీసెర్చ్ చేసినా సరే వాళ్ళకి ఇది అర్థం కాదు. అందుకే చాలామంది ఇప్పుడు ఈ నిరాకారవాదులు కూడా ఇది చాలా కష్టమైపోతుంది అనమాట. నిరాకారవాదులకు కూడా అది మనిషిగా ఎట్లా సృష్టించాడు ఇదంతా, ఇప్పుడు సాలిడ్గా ఎలా సృష్టించింది ఇదంతా కూడా, తనకంటే పెద్ద సృష్టి అంటే ఒక 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 సాలిడ్ ఒకసారి అది 10 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు కూడా పెద్దదిగా కడుతుంది అది, మళ్ళీ అంత పెద్ద దాన్ని మళ్ళీ దానిలో తీసేసుకుంటుంది. ఇప్పుడు భగవంతుడు కూడా అంతే, భగవంతుడు సెపరేట్గా ఉన్నాడు, దీన్ని సృష్టించాడు, సృష్టిలో భాగంగా ఉన్నాడు, మళ్ళీ దాని మొత్తాన్ని బ్రహ్మకి 100 సంవత్సరాలు అయిన తర్వాత మొత్తం తీసుకొచ్చి మళ్ళీ తనలో తీసేసుకుంటున్నాడు. కాబట్టి అందుకే భౌతిక సృష్టికి అతీతమైన వాడు అంట. లేకపోతే మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం, కొంతమందికి ఫస్ట్ టైం కూడా అవ్వచ్చు. ఒక రచయిత తాను రాయాలనుకున్న కథ ఒక పుస్తక రూపంలో, అది ఎక్కడి నుంచి పుట్టినాయి, ఆ కథ అంతా కూడా తన మనసులో పుట్టింది. దాంట్లో వివిధ క్యారెక్టర్స్ కూడా వాళ్ళు కూడా తన మనసులోంచి పుట్టారు. ఒక కథలాగా ఒక పుస్తకంలో దాన్ని రాశాడు, తన మనసులోంచి అది బయటకు వచ్చి పుస్తకంలో రాశాడు. అంటే తానే సృష్టిస్తున్నాడు ఇవన్నీ కూడా. ఈ మొత్తం ఒక ఒక కథలాగా దాంట్లో ఎన్నో పాత్రలు ఉన్నాయి. దాంట్లో ఆ పాత్రలన్నీ కూడా రకరకాలుగా అవన్నీ వాటి భావాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి అక్కడ, దానికి ఒక డ్రామా ఉంది అక్కడ అంతా కూడా, అంత నడుస్తూ ఉంది. అల్టిమేట్గా తాను అనుకున్నప్పుడు ఆ డ్రామాని తాను ముగించేయగలుగుతాడు. లైట్ ఆన్ చేస్తాడు, లైట్ ఆన్ కాకముందర తనలో ఉండింది అదంతా, ఒక ఒక ఆలోచన రూపంలో అవన్నీ ఉన్నాయి. సో ఆన్ చేశాడు, ఓకే, స్టేజ్ మీదకి వాళ్ళందరూ వచ్చారు. అయిపోయిన తర్వాత క్యారెక్టర్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, లైట్ ఆఫ్ చేశాడు, క్యారెక్టర్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, తాను సెపరేట్గానే ఉన్నాడు. ముందు డ్రామాకి ముందరున్నాడు, డ్రామాకి తర్వాత కూడా ఉన్నాడు. ఒక్కొక్క సందర్భంలో డ్రామాలో తన ఒక క్యారెక్టర్ కూడా లోపలికి రాగలుగుతాడు డ్రామాలో, లేదా ఆ కథలో తాను కూడా ప్రవేశించగలుగుతాడు. ఏది ఒక పుస్తక రూపంలో తీసుకున్నాడు సరే తను రాగలుగుతాడు. సో ముందు రాగలుగుతాడు, తర్వాత సరే ముందు ఉండగలుగుతాడు, తర్వాత ఉండగలుగుతాడు, మధ్యలో కూడా తను ఉండగలుగుతాడు అన్నమాట. కాబట్టి ఇతను భౌతిక సృష్టికి అతీతమైన వాడే, ఈయన డ్రామాలో భాగం కాదు. అంటే మిగతా క్యారెక్టర్ లాగే ఆ క్యారెక్టర్ కాదు ఈయన్ని. కాబట్టి ముందు ఉన్నాడు, క్యారెక్టర్స్ అయితే ముందు లేవు, పాత్రలు ముందు లేవు, ఆ తర్వాత కూడా ఉండవు, ఆ డ్రామా వరకే ఉంటాయి. కానీ తర్వాత ఆయన ఉన్నాడు, మళ్ళీ కొత్త సృష్టి, మళ్ళీ కొత్త డ్రామాని మళ్ళీ కొత్త సృష్టి సృష్టిస్తాడు తాను కావాలనుకున్నాం. సో ఆ విధంగా ఇక్కడ చూస్తే కనుక అందుకే ఇక్కడ ఓ అనంతుడ దేవదేవ జగన్నివాస నీవు అజేయమైన మూలానివి సర్వకారణకారణుడివి ఈ భౌతిక సృష్టికి అతీతమైన వాడివి అని చెప్పి తన స్తున్నాడు అనమాట. సో భాష్యలకు వెళ్తే అర్జునుడు భగవంతుడు ఏ విధంగా అందరిచే గౌరవింపదగిన వాడు అని వివరిస్తున్నాడు. ఎస్, అందరి చేత ఖచ్చితంగా అతను గౌరవింపదగిన వాడే, అందరూ అతని అతని అతన్ని మాత్రమే గౌరవించాలి అన్నటువంటి విషయాన్ని అర్జునుడికి చెప్తున్నాడు. ఎందుకని, ఎందుకంటే ఆయన ఇవన్నీ చేస్తాడు కాబట్టి, ఆది సృష్టికర్త కాబట్టి, దేవదేవుడు కాబట్టి, అనంతుడు కాబట్టి, జగన్ నివాసుడు కాబట్టి, మూల మూలం అన్నిటికీ మూలం అతనే కాబట్టి, సర్వ కారణాలన్నిటికీ కారణం అతను కాబట్టి, అతను ఖచ్చితంగా గౌరవింపదగిన వాడు, తన తనే గౌరవింపబడాల్సిన వాడు. మిగిలినందరూ కూడా ఆయన తర్వాతే గౌరవింపబడాలి తప్ప ఆయనకి మించి ఇంకెవరు కూడా ఇక్కడ గౌరవించాల్సింది లేదు. అందుకే ఆయనకి అతీతంగా కానీ ఆయనకి సమానంగా కానీ ఎవ్వరు లేరనమాట ఇక్కడ. అంటే రాబోయే 4 శ్లోకాలు కృష్ణుడు అర్జునుడు కృష్ణుడు అందరినీ అన్నిటిలో పరమాత్ముడిగా ఎలా వ్యాపించాడో వివరిస్తాడు. సో అనంతుడు సర్వవ్యాపకమైన వాడు, అనంతుడు అంటే సర్వవ్యాపకమైన వాడు అని, మహాత్మా అంటే ఉదార్త మనసు అని, దేవదేవ అంటే దేవతలకి అధిపతి అని, అలాగే సర్వనకు ఆశ్రయము, అన్నిటికీ ఆశ్రయించేవాడు, ఆశ్రయం ఇచ్చేవాడు అందరికీ. కనుక ప్రతి ఒక్కరు గౌరవింపదగిన వాడు, అందరూ ఆయన గౌరవించాల్సిందే. ఆయనకున్న అర్హతలు ఏంటి అని అంటే, ఆయనకి తప్ప ఇంకెవరికి అర్హతలు లేవన్నమాట ఇక్కడ. సో ప్రకృతితో సంపర్కంతో ఉన్న జీవుడు బద్ధ జీవుడు జనరల్గా. సో ఏ జీవుడైతే ప్రకృతితో సంపర్కంలో ఉంటాడో అతను కూడా బద్ధ జీవుడే, అతను అతను బద్ధ జీవుడు. ఆ ప్రకృతికి రెండు రెండు రూపాలు ఉన్నాయి, ఒకటి స్థూల రూపం ఉంది, సూక్ష్మ రూపం ఉంది. సో స్థూల రూపం వచ్చేసి ఏంటి, ప్రభావం మనకు కనబడతా ఉంది. సూక్ష్మ రూపం అంటే ఏంటి, కారణం మనకు కనబడదు, అది కారణం వెనకాల ఉంది. ఉదాహరణకి ఇంత పెద్ద చెట్టు ఉంది అనుకోండి, పెద్ద చెట్టు, అది ప్రభావం మనకు కనబడతా ఉంది. అది కారణం ఏంటి, గింజ విత్తనం, అది మనకు కనబడదు. మరి ఇంకా ఇంకా సూక్ష్మంగా వెళ్తే ఆ గింజలో ఉన్న లోపలున్నటువంటి ఏదైతే పదార్థం ఉందో ఆ పదార్థం సూక్ష్మమైంది. ఒకసారి గింజలో మనకు కనబడచ్చేమో, కానీ గింజలో ఉన్నటువంటి ఏదైతే పదార్థం ఉందో అతి సూక్ష్మమైంది. ఆ సూక్ష్మంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి దాని మనకు కనబడిన ఒక రూపం దాంట్లో ఉంది, ఏది ఆ పదార్థంలో కనబడినటువంటి ఆ రూపం ఉంది కాబట్టి మన కంటి ముందర అంత పెద్ద కనిపించేటువంటి ఒక రూపం ఉంది. దానికి కావాల్సినటువంటి మెషినరీ అంతా కూడా, ఇంత పెద్ద చెట్టు అవ్వడానికి కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా మనకు కనబడకుండానే గింజలో ఉన్నాయి. అంటే అది సూక్ష్మంగా ఉంది, గింజలో సూక్ష్మంగా ఉంది, అది కూడా ప్రకృతే కానీ అది సూక్ష్మంగా ఉంది. అలాగే ప్రభావం, దాని చెట్టు యొక్క సైజు పెరగడం, దాంట్లో వచ్చేటువంటి పూలు కావచ్చు పండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి, ప్రభావం, ఎఫెక్ట్ అనమాట. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. కాజ్ అంటే ఏంటి, కారణం, దేని మూలంగా ఇలా వచ్చిందండి. సో ఏదైతే మూలం అంటున్నామో, ఇక్కడ విత్తనంలో ఉండేటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో అది సూక్ష్మం, అదే కారణం అనమాట, ఏది ఇంత పెద్ద చెట్టు అవడానికి కారణం. అయితే ఈ రెండింటికి మూల కారణం ఎవరు అంటే కృష్ణుడు మళ్ళీ. ఎందుకంటే ఆ విత్తనం రావాలన్నా ఆ విత్తనంలో ఆ పదార్థాన్ని ఆ పద్ధతిలో ఆయన అమర్చడం ఏదైతే ఉందో అది చేసింది ఎవరు, కృష్ణుడు. లేకపోతే ఇలాంటి చెట్టు ఇంత సైజులోనే రావాలని ఎవరు ఎవరు డిజైన్ చేశారు, ఈ చెట్టుకి ఇలాంటి రుచి రావాలని ఎవరు డిజైన్ చేశారు, దీనికి ఇలాంటి పువ్వులే రావాలని ఎలా చేయాలి. సో మనం కనుక గమనిస్తే కనుక మనకి అర్థమైపోతుంది. ఓకే, సో కాబట్టి సూక్ష్మంగా ఆయన ప్రకృతిలో సూక్ష్మం ఉన్నప్పటికీ కూడా ఆ సూక్ష్మానికి కారణం కృష్ణుడే, స్థూలానికి కారణం కూడా కృష్ణుడే. ఓకేనా, అందువల్ల మనం గమనిస్తే కనుక ఇక్కడ ప్రకృతిలో రెండు రూపాలు ఉన్నాయి, ఆ రెండు రూపాలకి స్థూలము సూక్ష్మం, సూక్ష్మం నుంచి స్థూలం కనబడతా ఉంది. సూక్ష్మంలో ఉండేటువంటి అనేక కాంబినేషన్స్ని బట్టి లోపల మనకి దాని ప్రభావం అనేటువంటి స్థూలం మనకి కనబడుతుంది. అలాగే ఇప్పుడు కూడా, ఇప్పుడు ఈవెన్ మన శరీరంలో కూడా అంతే. ఇప్పుడు ఒకరు ఎందుకు నల్లగా పుట్టాలి, ఒకరు ఎందుకు తెల్లగా పుట్టాలి, ఒకరు ఎందుకు పొట్టిగా పుట్టాలి, పొడుగైన పుట్టాలి, వాళ్ళంటారు జీన్స్ అంటారు, కరెక్టే. లోపల సూక్ష్మంగా ఆ జీన్స్ మనకు కనబడవు, ఆ జీన్స్ మనకు కనబడవు. కాబట్టి అది సూక్ష్మ ప్రకృతి, జీన్స్ అనేది సూక్ష్మ ప్రకృతి. స్థూల ప్రకృతి ఏంటి? మనకు వచ్చినటువంటి ఆకారం. సో ఆ సూక్ష్మ ప్రకృతిలో అది ఆ విధంగానే జీన్స్ ఎందుకు అమర్చబడ్డాయి, ఎవరు అమర్చారు అట్లాగా? భగవంతుడు అమర్చాడు. ఎందుకంటే మన కర్మకి అటువంటి జీన్స్ అక్కడ పెట్టాలి. ఆ కర్మ, మనం చేసిన కర్మకి అటువంటి జీన్స్ పెడితే ఆ జీన్స్ని బట్టి మనకి ఈరోజు ఈ శరీరం వచ్చింది. సో కాబట్టి కారణం తర్వాత ప్రభావం అనమాట. కాబట్టి ప్రకృతితో ఎటువంటి సంపర్కం లేని జీవుడే ముక్త జీవుడు. కాబట్టి ఇక్కడ ఇద్దరు రెండు రకాల జీవులు ఉన్నారు. ఒకరేమో బద్ధజీవుడు, రెండు ముక్త జీవుడు. ఇప్పుడు సడన్ గా ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఇంక రెండు సెంటెన్స్ మనకు అర్థమైపోతుంది. సో ముక్తజీవుడు అంటే ఎవరు? ప్రకృతి ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, భౌతిక ప్రకృతిలోనే ఉన్నాడు, కానీ వాటితో ఎటువంటి సంపర్కం లేడు. అంటే తాను ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి. తనకి తను పూర్తిగా శరీరం అనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. సో ఆత్మసాక్షాత్కారంలో తాను ఈ భౌతిక ప్రకృతికి అతీతమైన తన తన తను అర్థం చేసుకున్నాడు. నేను తన అస్థితిలో ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ చెప్పడానికి ఇద్దరు కారణం చెప్పడం కానివ్వండి. ఈ భగవంతుడు ఈ రెండు జీవులకు అతీతమైన వాడు, అతీతుడు భగవంతుడు. కాబట్టి దేవతలు మరియు జీవుల సమూహం మొత్తం భగవంతుడికి గౌరవ వందనాలు సమర్పించి తీరాలి. ఎస్, ఈయన గౌరవింపదగిన వాడు. ఈయన తప్ప ఇంకెవరికి కూడా ఎటువంటి అర్హత లేదు. సో గౌరవం ఇవ్వాలి అనుకుంటే మాత్రం అది భగవంతుడికి ఇవ్వాలి. అలాగే ఎవరైతే భగవంతుడికి ఆ విధంగా సేవ చేసుకుంటారో, భగవంతుడి వాళ్ళ ప్రాణంగా చూసుకుంటారో, ఖచ్చితంగా వాళ్ళని మాత్రమే మనం గౌరవించాలి. ఎందుకంటే సుప్రీంతో, అది దేవాదిదేవుడికి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ప్రాణాలు సైతం పెట్టి ఆయన్ని చూసుకుంటున్నారో, వాళ్ళని కూడా మనం అదే స్థితిలో మనం చూడాలి. ఇంకా వాళ్ళని ఇంకా ఎక్కువ గౌరవించినప్పుడు కృష్ణుడు ఇంకా ఎక్కువ సంతోషపడతాడు. అది తల్లిదండ్రులైనా సరే, గురువైనా సరే, మిత్రుడైనా సరే, వాళ్ళు బంధువులైనా సరే, ఎవరైతే కృష్ణుడికి వాళ్ళ యొక్క జీవితంలో ఎంతో కొంత వాళ్ళు చేస్తున్నారు, సో వాళ్ళు కూడా గౌరవింపదగిన వాళ్ళు అనమాట. అందుకే మనం వైష్ణవుల్ని, అందుకే భక్తులకి ఎందుకు మనం పెద్దపీట వేయాలి? వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు మనం అందరి కామన్లా కాకుండా వాళ్ళకి ఎక్కువ గౌరవం ఎందుకు ఇవ్వాలి అంటే, ఎందుకంటే వాళ్ళు దేవాదిదేవుడి యొక్క సన్నిహితులు కాబట్టి. సో వాళ్ళు దేవాదేవుడి యొక్క బంధువులు కాబట్టి, వాళ్ళు నిరంతరం భగవంతుడి సేవలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ గౌరవం, భగవానికి ఎంత గౌరవిస్తామో వాళ్ళని కూడా అంతే గౌరవించడానికి మనం సిద్ధపడాలి అన్నమాట. 38 త్వమాదిదేవ పురుష పురాణ పురాణ త్వమస్య విశ్వస్య పరం నిదానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంత రూపం. భావం, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తుకి చరమ ఆశ్రయ స్థానమువు, నీవు సమస్తము ఎరిగిన వాడువు, తెలియవలసిన సమస్తము నీవే, గుణాతీతుడవైన నీవే పరమ శరణ్యుడవు. ఓ అనంతరూప, ఈ సమస్త జగత్తు నీచే ఆవరింపబడింది. సో మొత్తం ఆయన స్తుతిస్తూ ఉన్నాడు అనమాట. సో భాష్యంలోకి వెళ్ళినప్పుడు ఇదే మనం చాలాసార్లు మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి, ఆచార్యులు కూడా భాష్యంలో కొంచెం తక్కువే వాళ్ళు వివరించారనమాట. సో నిదానం అంటే పరమ ఆశ్రయం అని. పరమ ఆశ్రయం అంటే ఏంటి? ఇక్కడ బ్రహ్మన్కి పరమాత్మకి ఇద్దరికి కూడా ఆశ్రయం ఇచ్చేవారు. సో బ్రహ్మను ప్లస్ పరమాత్మ ఇద్దరికి కూడా ఎవరి ఆశ్రయము? భగవంతుడి ఆశ్రయం. సో 14వ అధ్యాయంలో 27వ శ్లోకంలో, సో బ్రహ్మనికి ఆధారం నేనే అని కృష్ణుడు అంటాడు. సో 15వ అధ్యాయంలో కానీ లేకపోతే 18వ అధ్యాయంలో కూడా, సో పరమాత్ముడిని నేనే అంటాడు. సో కాబట్టి ఆయన పరమ ఆశ్రయం అనమాట. కాబట్టి బ్రహ్మన్ పరమాత్మ కాకుండా ఇంకా దాన్ని దాటి మనం పోయి భగవాన్ సాక్షాత్కారం పొందాలి. సో కేవలం ఆత్మ సాక్షాత్కారం కాదు, పరమాత్మ సాక్షాత్కారం కాదు, మనం భగవాన్ సాక్షాత్కారం అనేది. ఎవరు భగవాన్ సాక్షాత్కారం అంటే ఏంటి? కృష్ణ సాక్షాత్కారం పొందాలి మనం. కాబట్టి భగవంతుడు పరమ జ్ఞానం అంటారు. సో సర్వం తెలిసిన వాడు మరియు సర్వానికి తెలియదగిన వాడు. అందరికి తెలియాలి ఈయన, అందరికి తెలియాలి ఈయన, అందరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, ఈయనే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా దేని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. మిగతా మన దేని వెనకాల మనం పరిగెత్తినా సరే మన జీవితం వ్యర్థమైపోతుంది. ఎందుకంటే కృష్ణుడు కాకుండా ఇంకెవరి వెనకాల మనం పరిగెత్తినా సరే మన జీవితం అక్కడతో సమాప్తం అయిపోయినట్టే, మనకి వ్యర్థమైపోయినట్టే, వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ మనం ఇంకో జన్మ ఎత్తాల్సిన పరిస్థితి మళ్ళీ మనం తెచ్చుకోవాల్సింది. కాబట్టి సర్వం తెలిసిన వాడు ప్లస్ సర్వానికి తెలియదగిన వాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు అంటే కృష్ణుడిని సర్వానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అనమాట. అందరికి తెలియాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందరికి తెలియకపోవచ్చు, అందరూ అలాంటి పరిస్థితుల్లో పుట్టుకపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి నిజంగా అంత సుకుని కూడా లేకపోయి ఉండొచ్చు భగవంతుని తెలుసుకోవడానికి ఎవరు అని. కానీ అది తెలియాల్సిన బాధ్యత ఎవరిది? తన తన సేవకులది బాధ్యత. సో మన కృష్ణుడి యొక్క సేవకులంగా మనం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అతిపెద్ద బాధ్యత ఏంటంటే ఇది మనం ఎంతమందికి వెళితే అంతమందికి మనం తెలియజేయడానికి మనం ప్రయత్నించాలి. సో అప్పుడు మనం నిజంగానే భగవంతుడి యొక్క సంతోషానికి మనం పాత్రులవుతాం అన్నమాట. సో ఆధ్యాత్మిక ప్రపంచంకు మూలం ప్లస్ కారణం కూడా ప్రముఖ వ్యక్తి ఆయనే. సో మొత్తం ప్రపంచానికి మూలం ప్లస్ భౌతిక ప్రపంచమే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా మూలం ప్లస్ కారణం కూడా ఆ ప్రముఖ వ్యక్తి ఆయనే అనమాట. ఇంకెవరు లేరు అక్కడ. అంటే మనం అనుకోవచ్చు ఇతర అవతారాలు ఉన్నాయి కదా అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఎన్నో వైకుంఠ లోకాలు ఉన్నాయి అన్ని, ఎస్ అవన్నీ ఉన్నా కూడా వాళ్ళందరిలో కల్లా ప్రముఖ వ్యక్తి ఎవరు అంటే కృష్ణుడు. కాబట్టి ఆయనే అవతారాలకి మూలము, సృష్టికి మూలం, అంటే అందరికీ అన్నిటికీ మూలం అనమాట. ఇప్పుడు మనం 39వ శ్లోకానికి వెళ్తాం. వాయుర్యమోగ్నర్వునరుణ శశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్ర కృత్వా పునశ్చ భూయోపి నమో నమస్తే. సో వాయురు అగ్ని, శశాంక చంద్రుడు, సో ఇవన్నీ వీటికి అన్నిటి గురించి వాటికి ఎట్లా ఆయన ఆయనే అన్నిటికీ మూలం ఉన్నట్టుగా చెప్తున్నాడు అనమాట ఇక్కడ. సో భావంలోకి వెళ్తే నీవే వాయువు, నీవే పరమ నియామకుడవు, నీవే అగ్ని, నీవే జలము, నీవే చంద్రుడవు, నీవు తొలి తొలి జీవి అయిన బ్రహ్మవు, నీవు ప్రపితామహుడవు, అందుకే నేను నీకు 1000 సార్లు పదే పదే నమస్కరిస్తున్నాను. సో పంచభూతాలు ఆయనే, మనకి 7వ అధ్యాయంలో 4వ శ్లోకం 5వ శ్లోకంలో మనకు తెలుస్తా ఉంది అంతా కూడా. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే చంద్రుడివి సూర్యుడు కూడా నీ నుంచే వచ్చాయని మళ్ళీ అక్కడ మనం చెప్పుకొంచాము. అలాగే బ్రహ్మ మరి ప్రపితామహుడు అంటే బ్రహ్మే మన తాత అంటాము. సో తాతకి తండ్రి మళ్ళీ కృష్ణుడు, అందుకనే ప్రపితామహుడు, పితామహుడు, ప్రపితామహుడు. సో అందుకనే నీకు 1000 సార్లు వందనాలు సమర్పిస్తా అంటున్నాను. సో భాషలోకి వెళ్తే అన్ని పదాలు మరి అక్షరాలు నిన్నే వివరిస్తున్నాయి. ఏ ఈ సృష్టిలో ఈ దేని గురించి మనం ఒకసారి ఆలోచించినా సరే, దేని మనం చూసినా సరే, దేని గురించి మనం విన్నా సరే, అవన్నీ కూడా కృష్ణుడే వర్ణిస్తాయి. అన్నీ కూడా ఒక అద్భుతమైన సంగీతం, స్వరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అది కూడా ఆయన శాస్త్రం నుంచి వచ్చినాయి. మళ్ళీ ఒక అద్భుతమైన రూపం కనిపించింది, మళ్ళీ ఆయన విభూతుల నుంచి ఒకటి వచ్చింది మళ్ళీ. లేదా మన జీవిత అవసరాలకి ఏవైతే మనం అవి లేకపోతే మనం బతకలేమని చెప్పేసి వాటిని ఏదో ఒక విధంగా మనం కాపాడుకుంటూ వాటిని మనం అనుభవిస్తున్నామో దానికి కూడా కారణం మళ్ళీ కృష్ణుడే. ఈరోజు మనం మన మనం చాలా ఆరోగ్యకరంగా ఇష్టమైనటువంటి వస్తువులు తిని ఆ ఇష్టమైన వస్తువు మనం తినేటప్పుడు మనం పొందేటువంటి రుచి ఆస్వాదన ఆ నాలికలో భగవంతుడు ఆ టేస్ట్ బడ్స్ పెట్టకపోతే మరి దానికి కూడా భగవంతుడే మళ్ళీ కారణం. అందుకే అన్ని పదాలు అన్ని అక్షరాలు నిన్నే వివరిస్తా ఉన్నాయి. అఫ్ కోర్స్ మనం ఆయన్ని మర్చిపోయాం కాబట్టి మనం, నీ కంపెనీ బాగుంది, నువ్వు చేసినటువంటి ఈ వంట చాలా బాగుంది, మనం ఏం చేస్తున్నాం, మనిషిని అప్రిషియేట్ చేస్తున్నాం, మనం మనిషిని అప్రిషియేట్ చేస్తున్నాం, మనం ఆ మనిషిని మనం పొగడ్తలతో మనం ముంచేస్తున్నాం, మనం ఆ మనిషి చేస్తే మనం ఎంతో కృతజ్ఞతగా ఉంటున్నాం, మనం ఎంతో కృతజ్ఞతగా ఉంటున్నాం. కానీ వాస్తవానికి ఇవన్నీ మూలము, ఆ పదార్థం అక్కడ రావాలన్నా, ఆ పదార్థం మన నోట్లోకి వెళ్ళాలన్నా, మన నోట్లోకి వెళ్ళి అది రుచిని ఆస్వాదించాలన్నా సరే, అది లోపలికి వెళ్ళి డైజెస్ట్ చేయాలన్నా సరే, అది మళ్ళీ ఫ్రీగా మనకి మోషన్ రూపంలో బయటికి రావాలన్నా సరే, ఏది మనకు కదిలించినా సరే ఈ ప్రపంచంలో, అన్నీ కూడా భగవంతుడినే వివరిస్తున్నాయి అవన్నీ. కాకపోతే మనం అలవాటు తప్పిపోయిందన్నమాట, భగవంతుని గుర్తించడం, భగవంతుని నిరంతరంగా ఆయన గురించి ఆలోచించడం అనేది మనం మర్చిపోయాం, మనం అలవాటు పోయింది, మనకి ఎన్నో జన్మలకు అలవాటు పోయింది కాబట్టి ఇప్పుడు మనం వ్యక్తుల్ని పోగొడుతూ, వ్యక్తుల్ని వాళ్ళ మనల్ని మనం పొందాలని చెప్పేసి, సో వాళ్ళ యొక్క వాళ్ళ రక్షణ మనకు కావాలని చెప్పేసి వాళ్ళని మనం గొప్ప గొప్పగా మనం పోగొడుతూ ఉన్నాం. మీరు మనం గమనిస్తే మన ఆచార్యులు ఎవ్వరు కూడా, చాలా మంది రాజులు ఉన్నారనమాట, వచ్చి ఆచార్యులకు చెప్పేవాళ్ళు అనమాట, మా అంటే వాళ్ళు గొప్పగా భగవంతు గురించి కీర్తిస్తారు కదా, గొప్ప గొప్పగా కీర్తిస్తారు వాళ్ళు. సో రాజులకు ఏమనిపిస్తుంది అంటే, ఇంత గొప్పగా కీర్తిస్తున్నాడు కదా భగవంతుణ్ణి, అలాగే ఆచార్యులు ఒకసారి పిలిపించుకుని ఏమంటారు అంటే, దయచేసి మీరు మంచి మంచి వాక్యాలతో మమ్మల్ని కూడా కీర్తించండి, మా మీద కూడా కొన్ని మంచి మంచి కీర్తనలు రాయండి అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ససేమిర ఒప్పుకునేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే అసలు ఈ పదాలు ఉండేది కానీ ఆ రాగాలు కానీ అది ఎవరైతే ఇచ్చాడో ఆయనకే చెందాలన్నమాట. మిగిలిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేదా ఈ సృష్టిలో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే, సో భగవంతుడికి ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అది భగవానుడికే చెందాలి. మిగిలిన వాళ్ళు ఎవరికి అది చెందేదానికి ఎటువంటి అర్హత లేదనమాట ఎవరికి కూడా. కాబట్టి మన కానీ చూసుకుంటే కనుక ఇక్కడ అన్ని పదాలు అన్ని అక్షరాలు భగవంతుడినే వివరిస్తున్నాయి, భగవంతుడినే సూచిస్తున్నాయి, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనకి ఇదంతా భగవంతుడి యొక్క గొప్పతనం అని మనకు అర్థమవుతా ఉందన్నమాట ఇదంతా కూడా. సో కాబట్టి మనం ఇక్కడ అందుకే ఇక్కడ ఆచార్యులు రాసినప్పుడు విశ్వాచక్రవర్తి ఠాకూర్ కానీ లేకపోతే బలదేవ విద్యాభూషణ్ కానీ ఇక్కడ ప్రతి అన్ని పదాలు కానీ అన్ని అక్షరాలు భగవంతుడినే వివరించాలి. సో భగవంతుడిని మర్చిపోయేటువంటి స్థితిలో మనం ఉండకూడదని ఆచార్యుల యొక్క విన్నపం అన్నమాట ఇక్కడ. సర్వదేవతలే కాకుండా బ్రహ్మ కూడా నువ్వే ప్రజాపతి, బ్రహ్మ కూడా నువ్వే అంటున్నావు. ఖచ్చితంగా బ్రహ్మ యొక్క ఆయన నాభిలో వచ్చి బ్రహ్మ వచ్చాడు. ఆయన అనుకున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి కావాలి, దీని అంతా చూసుకోవడం ఒక వ్యక్తి కావాలనుకున్నాడు, కాబట్టి బ్రహ్మను తానయ్యాడు. ఒక విధంగా గుణావతారాల్లో, మూడు గుణావతారాల్లో బ్రహ్మ విష్ణు విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా గుణావతారాలు, ఒకరు సత్వగుణం, ఒకరు రజోగుణం, ఒకరు తమోగుణానికి, అవి కూడా భగవంతుడి యొక్క అవతారాలే అవి కూడా. కాకపోతే అది భగవంతుడు తన అవతారాల రూపంలోనే తాను వీటన్నిటి భౌతిక సృష్టిని మెయింటైన్ చేయడానికి వీళ్ళ ముగ్గురు ద్వారా జరుగుతున్నాయని, ఆయన ఆజ్ఞ మేరకు ఈయన జరుగుతున్నాయి అన్నమాట. అలాగే నేను చెప్పినట్టుగా బ్రహ్మ తాత, కృష్ణుడు ఆయన తండ్రి కనుక పితామహ, ప్రపితామహ అయిపోయాడు, ప్రపితామహ. సో అన్ని రూపాలు నీవే, ఎందుకనగా వాయువులే వ్యాపిస్తావు, వాటికి కారణం కూడా నీవే, ఆధ్యాత్మిక భౌతిక శక్తులు కలిగిన వాడు నీవే. ఎస్, ఎట్లయితే వాయువు ఎక్కడ ఆగకుండా అన్నిట్లోనూ దూరేస్తుందో, ప్రవేశిస్తుందో, మొత్తం వ్యాపించిందో, సో మొత్తంలో నువ్వు వ్యాపించి ఉన్నావు, సో వాటన్నిటికీ కూడా కారణం కూడా నువ్వే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నావు. కాబట్టి ఆయనకి తెలియకుండా కానీ, ఆయన కంట్రోల్ తప్పి కానీ ఇక్కడ ఏది కూడా నడవడం లేదనే విషయాన్ని మనం పదే పదే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నీవు బంగారం, ఎట్లయితే గాజులో నువ్వు ఎట్లయితే వ్యాపించినట్లుగా అన్ని బంగారు వస్తువులో వ్యాపించి ఉన్నావు. ఇప్పుడు గాజుల్లో ఎట్లయితే బంగారు ఎట్లయితే గాజు తగినట్టుగా అది మలుచుకునిందో, మొత్తం గాజు మొత్తం అది ఎట్లయితే వ్యాపించిందో, అట్లా ప్రతి వస్తువులో, ప్రతి బంగారు వస్తువులో కూడా మళ్ళీ నువ్వు బంగారులాగా అన్నిట్లో నువ్వు వ్యాపించి ఉన్నావు అన్నట్టుగా. సో ఆచార్యులు మనకి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు అనమాట. సో వాయువు అని ఒక ఉదాహరణ ఇచ్చారు, ఇంకొద్దిగా మనకి బంగారు అనేటువంటి ఇంకొక ఉదాహరణ ఇచ్చారు అనమాట. కాబట్టి సర్వముచే గౌరవం అందుకునే అర్హత కలిగిన వాడివి, కావున 1000 సార్లు నేను నీకు నమస్కరిస్తున్నాను. నువ్వు తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నువ్వు మాత్రమే అర్హత, నీకు అర్హత ఉన్నవాడివి నువ్వు తప్ప ఇంకెవరు లేరు కాబట్టి అన్ని ఎన్నిసార్లైనా సరే నేను నమస్కారాలు చేసుకుంటూ ఉంటాను, చేస్తూనే ఉంటానని చెప్పేసి. అంటే ఇప్పటిదాకా ఒకదని చెప్పంటే, అర్జునుడు యోగమాయలో ఉన్నాడు, మనం మహామాయలో ఉన్నాం. అర్జునుడు యోగమాయ వల్ల తను గుర్తించలేకపోయాడు కృష్ణుడు దేవాదేవుడు అని. ఆ యోగమాయ వల్ల తన స్నేహితుడుగాను, తన తోట సహచరుడుగాను, తన బంధువుగాను మాత్రమే చూశాడే గాని భగవంతుడిని నిజంగా కృష్ణుడు దేవాదేవుడు, కృష్ణుడి కారణంగానే ఇవన్నీ నడుస్తున్నాయి అనే విషయం తన యోగమాయతో కప్పబడ్డాడు కాబట్టి అది గుర్తించలేకపోయాడు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే అసలైనటువంటి ఐశ్వర్యాన్ని ఇప్పుడు చూశాడు, అంటే ఆ రూపాన్ని చూశాడు కృష్ణుడి యొక్క, అంటే ఇంకొక ఫేజ్ ఇది, ఇంకొక ఫేజ్, ఇంకొక ముఖాన్ని చూశాడు, ఇప్పుడు అన్నిటిని గుర్తించాల్సి వచ్చింది. ఇప్పుడు అంతా కూడా అదంతా కూడా గమనించాల్సి వచ్చింది. ఇప్పుడు నిజంగా ఇట్లాంటి ఈ వ్యక్తేనా ఇప్పుడు దాకా నాతో పాటు ఆడుకునేది, ఈ వ్యక్తేనా నాతో పాటు అన్ని రకాలుగా నాతో అంటే జోకులు వేసుకుంటూ చాలా చలాకీగా చాలా చిరువిగా, నాతో ఉన్న వ్యక్తి ఈయనేనా అసలు, అంటే ఇప్పుడు దాకా అంటే ఈ వ్యక్తే ఇంత అయ్యాడా, లేకపోతే ఈ వ్యక్తిలో ఇంత ఇంత విశ్వం దాగి ఉందా, లేదా ఇంత విషయం దాగి ఉందా అసలు అని తన తెలియదు అతనికి. అఫ్కోర్స్ అది భగవంతుడు తన లీలలో భాగంగా తన భక్తుల్ని యోగమాయతో తానే కప్తాడు, సో దట్ తన యొక్క దేవాదేవుడు తత్వం వాళ్ళకి అర్థం కాదు. అర్థమైతే వాళ్ళు మళ్ళీ అంత ప్రేమగా వాళ్ళు ఆయనతో సంబంధం పెట్టుకోలేరు కాబట్టి ఆయన చేశాడు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఏంటంటే, మనం కూడా కృష్ణుడిని సాధారణ వ్యక్తిగా చూశాడు, మనం లెక్క చేయమన్నమాట, ఈయనేంది ఈయన కూడా ఏడ్చాడు, ఈయన కూడా దొంగతనాలు చేశాడు, ఈయన కూడా మోసం చేశాడు, కాబట్టి ఈయనేం దేవుడు అని మనం ఎక్కడ అనుకుంటామేమోనని. మనం మహామాయల కప్పున్నాం కదా, మన భగవంతుని మనం గుర్తించాం అట్లా, ఎందుకంటే మనకంటే గొప్పవాడు ఇక్కడ ఎవడు అనే భావంలో మనం ఉంటాం. మన ఇక్కడ మిగతా వాళ్ళందరిని తక్కువ చేసి మాట్లాడతాం మనం. కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా ఈ విశ్వరూపం చూసినప్పుడు, ఓ ఈ కృష్ణుడు మనం అనుకున్నట్టుగా కాదు, మనం ఇప్పటిదాకా మనం ఆలోచించినట్టుగా కాదు, ఇదైనా ఈయన కాలరూపము, కాలాన్ని శాసిస్తున్నాడు, ఈయన సకల దేవతలకి ఋషులకి సృష్టికి మొత్తం ఇతను మూలమైన అని వాళ్ళకే అర్థమవుతుంది. అట్లాగే యోగమాయలో ఉన్నటువంటి మన అర్జున్ లాంటి వ్యక్తులు కూడా అర్థమవుతా ఉందన్నమాట. అందుకే పదే పదే నమస్కరిస్తున్నాను, పదే పదే నమస్కరిస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాను అనమాట. సో కాబట్టి లాస్ట్ శ్లోకం చూద్దాం, మీరు 40వ శ్లోకం. నమః పురస్తాద్ అథ పృష్టతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోసి తతోసి సర్వః. స్వభావంలోకి వెళ్తే నీకు ముందు నుండి వెనక నుండి అన్ని దిక్కుల నుండి నమస్కారాలు చేస్తున్నాను. ఓ అనంతశక్తి కలవాడా, నీవే అమిత విక్రమానికి ప్రభువుడవు, నీవు సర్వవ్యాపివి, ఆ విధంగా నీవే సమస్తానివి. స్వభాష్యంలోకి వెళ్తాం. అపారమైన భక్తి వలన అర్జునుడికి ఎన్నిసార్లు నమస్కారాలు చేసినా తనకి తనివి తీరడం లేదు. సో తన అపారమైన భక్తి వల్ల పదే 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 నమస్కరిస్తూ ఉండడం, అన్ని వైపు నుండి నమస్కారాలు అర్పిస్తాను. ఒక విధంగా చెప్పాలంటే భక్తి ఉంది కానీ ఇప్పుడు ఆ భక్తి ప్రస్తుతానికి అది శుద్ధ భక్తిలో లేడు. కొంచెం దాన్ని ఆ భక్తి రసాన్ని లేదా ఆ సఖ్య రసం ఇప్పుడు ఆ అద్భుత రసం కప్పబడిపోయింది అన్నమాట. దాంట్లో కొంత ఆశ్చర్యం ఉంది, కొంచెం నిర్ఘాంతం ఉంది, కొంచెం భయము ఉంది, ఎన్ని కలగల కలగలపోతుంది అన్నమాట ప్రస్తుతానికి. అందుకే పదే పదే నమస్కారాలు చెప్తున్నాడు అనమాట. సో భక్తి ఉంది కాబట్టి ఆయన అర్హత సంపాదించాడు కాబట్టి చూస్తున్నాడు, లేకపోతే అది అందరూ చూసేదానికి అవకాశం లేదు ఆ రూపం. కాబట్టి ఖచ్చితంగా భక్తి ప్రిడామినెంట్ గా ఉంది. అందుకే కొంతమంది దేవత కూడా చూడగలుగుతారు దాన్ని. భక్తిలో ఎవరైతే ప్రిడామినెంట్ గా ఉందో, అంటే ఎక్కువ ఉందో, వాళ్ళు చూడగలుగుతున్నారు. కానీ అనంతమైన మానసిక మరియు భౌతిక శక్తుల కారణంగా నువ్వు శాస్త్రాలను నిపుణి వలె ఉపయోగించగలవు. ఎస్, నీకు అన్ని రకాల శక్తులు దగ్గర ఉన్నాయి కాబట్టి శాస్త్రాలను నువ్వు నిపుణి వలె, అంటే ఒక ఎక్స్పర్ట్గా నువ్వు ఉపయోగించగలుగుతావు. ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని దాన్ని పూర్తిగా నువ్వే దాన్ని వినియోగించగలుగుతావు, దాన్ని పూర్తిగా నువ్వు ఉపయోగించగలుగుతావు అని చెప్తున్నాను. యుద్ధ రంగంలో ఉన్న సమస్త యోధుల కన్నాను శక్తివంతమైన వారు, అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు శక్తివంతమైన వారు అని చెప్పి అర్జునుడు చెప్తున్నమాట. ఇక్కడ అక్కడ ఎవరున్నారు అంత భగవంతుడితో పోల్చినప్పుడు అక్కడ ఎవరున్నారు శక్తివంతమైన వాళ్ళు అంతగా? సరే, వాళ్ళు ఎంత శక్తివంతమైనా సరే వాళ్ళు నీ ముందు మాత్రం వాళ్ళకి ఎటువంటి స్థానం లేదని చెప్పేసి అర్జునుడు ఇక్కడ చెప్పడం చూస్తున్నాం అనమాట. సో దేవతలైన వారు ఎవరు మీ ముందు వచ్చినా మీచే సృష్టింపబడిన వారు. సో దేవతలు ఎంత పెద్దవాళ్ళైనా సరే మీ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని సృష్టించింది మీరు కదా, కాబట్టి మీకంటే శక్తిమంతులైన వాళ్ళు ఇంకెవరు కూడా ఇక్కడ ఉండరు. సో యోధులు కాని దేవతలు కాని ఎవరు కూడా మీకు శక్తిమంతులు కాలేరు, ఎందుకంటే మీరు సృష్టించిన వారు కాబట్టి. సో వాళ్ళు కానీ మిమ్మల్ని సృష్టించి ఉంటే అప్పుడు వాళ్ళు శక్తిమంతులు అయ్యారు. కానీ ఇక్కడ అది కాదు కదా, ఇక్కడ వీళ్ళు నువ్వు వాళ్ళు సృష్టి మీరు వాళ్ళు సృష్టించారు కాబట్టి మీరే శక్తిమంతులు. వాళ్ళు లేకపోతే, మీరు లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అసలు? మీ శక్తులతో మీరు వాళ్ళని సృష్టించకపోతే వాళ్ళకి సృష్టి అనేదే లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకంటే మీరే ఎప్పటికీ శక్తిమంతులు అనే విషయాన్ని అర్జునుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి సర్వాన్ని చేరగలవు మరియు సర్వం నీవే అయి ఉన్నావు. సో సర్వాన్ని చేరగలుగుతావు, ఎక్కడికైనా సరే ఎప్పుడైనా సరే మీరు వెళ్ళగలుగుతారు, ఎందుకంటే సర్వం మీరే అయి ఉన్నారు కాబట్టి. సో మీ యొక్క చూపు లేకుండా ఏ ఏ స్థలము లేదన్నమాట. సర్వం ఆయన చూడగలుగుతున్నాడు, సర్వం చూడగలుగుతున్నాడు, సర్వాన్ని కూడా ఆయన ఎప్పుడైనా పోయి వెళ్ళగలుగుతాడు, చేరగలుగుతాడు, ఎప్పుడైనా వెళ్ళి చేరగలుగుతాడు అనమాట. కాబట్టి ఆ విధంగా మనం చూస్తే కనుక అర్జునుడు ఆ కళారూపాన్ని చూసి సో స్తుతిస్తూ ఆయన్ని ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి కావలసిన తగిన గౌరవాన్ని ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. సో పదే పదే తను నమస్కరిస్తూ ఉన్నాడు. తాను ఏ విధంగా ఈ సృష్టికి అతీతమైన వాడు, శక్తిమంతుడు, ఇవన్నిటిని కూడా తాను వర్ణిస్తూ వర్ణిస్తూ సో అన్ని వైపుల నుంచి నేను నీకు నమస్కరిస్తున్నానని చెప్పాడంటే ఆ విషయాన్ని ప్రార్థనల రూపంలో మనం ఈ శ్లోకంలో కూడా మనం చూసాము. సో కాబట్టి సో ఆ విధంగా ఇంకా మనకి ఇంకా రేపు 41 నుంచి 46 దాకా ఉంది. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఆ వర్ణన కూడా. సో మంచి మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట. సో అది మళ్ళీ రేపు చూస్తాము. శ్రీల ప్రభుపాదకి జయ. అనంత కోటి వైష్ణవ బృందకి జయ. భగవద్వాణి శ్రీమద్ భగవద్గీతకి జయ. గౌస్ ప్రేమానికి జయ.